అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిధరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రీమదర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. బ్రహ్మ గురించి మహాతపస్సు చేసి మెప్పించిన తారకాసురుడు బ్రహ్మ దర్శనమయ్యాక చాలా తెలివిగా, రుద్రుడికి వివాహం కాలేదు కనుక ఆయనకి పుత్రుడు పుట్టే ప్రసక్తి లేదేమో అనుకున్నాడు. సతీదేవిని తప్ప మరొక స్త్రీని వరించను అని శివుడు శపథం చేశాడు. సతీ ఎలాగో శరీరం లేకుండా ఉన్నది కాబట్టి ఆయనకి భార్య ఉండదు, భార్య ఉండకపోతే పుత్రుడు ఉండడని బాగా ఆలోచించి రుద్రవీర్య సముద్భవుడైన కుమారుని చేతిలో తప్ప మరెవ్వరి వల్ల నాకు మరణం లేకుండా వరం కరుణించు విరించి నీ గురించి తపస్సు చేశాను కనుక అంటే ఆయన తథాస్తు అన్నాడు. ఇప్పుడు వాడు ఈ వరాలు పొంది ఎప్పుడు రాక్షసులకి సహజంగా ఉండే గురుభక్తి వల్ల శుక్రాచార్యుడికి నమస్కరించాడు. రాక్షసులు దేవద్రోహం హరిద్రోహం వల్ల దెబ్బతిన్నారు తప్ప లేకపోతే వాళ్ళలో కొన్ని లక్షణాలు గొప్ప ఉన్నాయి. అంత మొండి భక్తులు ఉండరు, అంత గురుభక్తి ఇంకెవరికి ఉండదు. దేవతలకి బృహస్పతి మీద ఉన్న భక్తి కంటే రాక్షసుడికి శుక్రాచార్యుడి మీద ఉన్న భక్తి ఎక్కువ. ఎటు చెడిపోయిన దేవతలు శివకేశవుల్లో ఎవరికీ ద్రోహం చెయ్యరు. ఈ పిచ్చి రాక్షసులు హరి అంటే పడదు వాళ్ళకి. అసలు హరిప్రసాదం లేకుండా ఈ సృష్టి నడవదాయి, అటువంటిది అటువంటి హరిని ద్వేషించడం ఏంటంటే ఎవడని వెంటనే అవుతాడు. అందువల్ల దెబ్బతింటున్నారు. అందువల్ల పరమతద్వేషం, పరదైవద్వేషం, తమ జాతి తప్ప మరొకరు బతకూడదనేటటువంటి మూర్ఖత్వం ఉన్నటువంటి వాడు ఎప్పుడూ బాగుపడ్డు అనడానికి ఉదాహరణ రాక్షసుడు. తారకాసురుడు శుక్రాచార్యుడికి నమస్కరించి సుక్రేణ దైత్య గురుణ ఆజ్ఞయామే సమహాసుర, గురుదేవ నీ అనుగ్రహం వల్లనే నేను బ్రహ్మమంత్రం పొందాను, ఆ మంత్రాన్ని భక్తితో జపించాను, ఆ జపానికి బ్రహ్మ మెచ్చుకున్నాడు, వరాలు ఇచ్చాడు, ఇక నాకు చావే లేదన్నాడు ఆయన. శుక్రాచార్యుడు లోపల నవ్వుకున్నాడండి. అయ్యి ఒరే, నీలాంటి వాడిని ఎంతమంది చూశాను నేను, ఎంతోమంది శిష్యులు నా దగ్గర ఉన్నారు. శిష్యుల్లో చాలామంది కొంతకాలం పోయాక ఏదో సాధన చేసి మేము గొప్పవాడం అనుకుని ఆ తర్వాత భూమి మీద లేకుండా పోతూ ఉంటారు. నీవు కూడా అటువంటి వాడివే అని మనస్సులో కొంచెం నవ్వుకున్నాడు. అస్సలు ఇతనికంటే గొప్పగా వరాలు పొంది మృత్యువే ఉండదు అనుకున్నటువంటి హిరణ్యకశిపుడే ఎగిరిపోయాడు. హిరణ్యాక్షుడు ఎగిరిపోయాడు. ఇంత పూర్వం ఎన్నో యుగాలలో ఎన్నో కల్పములలో ఎంతోమంది ఎన్నో వరాలు కోరుకున్నా ఈ వరాలేవి కాలం వస్తే వాళ్ళని రక్షించవు, ఆపవు. కాబట్టి ఆయన పైకి మాట్లాడకూడదు కనుక గురువులు ఎప్పుడు నోటితో ఒరే ఈ వరాలు నిన్ను కాపాడవురా మరణిస్తావురా అనకూడదు కనుక సరే నాయన అంత గొప్ప వరం పొందితే చాలా సంతోషమే, ఇప్పుడు నిన్ను సమస్త రాక్షసులకి ప్రభువుగా అభిషేకిస్తున్నాను. రాక్షసుల్లో చాలామంది జాతులు ఉన్నాయి, రాక్షసులంతా ఒకటే కులం అనుకోకుండా చూడండి. అలాగే రాక్షసుల్లో కూడా సాలకటంకటేయులు, దైత్యులు, దానవులు, అసురులు, భ్రష్టులు, వికృష్టులు, కాలకేయులు, మౌర్యులు, దౌర్హృదులు ఇలా 2000 మంది ఉన్నారంట. కాకపోతే వ్యవహారంలో అందరినీ రాక్షసులు అంటాం. దితి కొడుకులంతా దైత్యులు, దానవి కొడుకులంతా దానవులు, అసురి అనే కన్య యొక్క కొడుకులంతా కూడా అసురులు. సాలకటంకట అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ సంతానం అంతా సాలకటంకటేయులు. ఇలా ఎంతమంది ఉన్నారు? కాలకేయులని 3 కోట్ల మంది సముద్రంలో ఉంటే వాళ్ళ మీదకి వెళ్ళి అర్జునుడు కొంతమందిని చంపి పారేశాడు. అలాగే మౌర్యులు అని కొందరు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ పిలిపించాడు శుక్రాచార్యుడు. ఒరే మీరందరూ ఎక్కడున్నా మొత్తం మీద వ్యవహారంలో రాక్షసులు, మీరందరూ నా శిష్యులు. మీ అందరికీ ఇంతకాలం సరైనటువంటి ప్రభువు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పుడు మన అదృష్టవశాత్తు తారకాసురుడు బ్రహ్మని మెప్పించి అనేక వరాలు పొంది అజేయుడై వచ్చాడు. ఈ తారకుడే మిమ్మల్ని అందరినీ తరింపజేస్తాడు కష్టాల నుంచి. నా ఆజ్ఞ ప్రకారం వీడే ఈరోజు నుంచి మీకు ప్రభువు, ఇతని మాట మీకు శిరోధార్యం, వీడి మాట కాదంటే శపిస్తానడగానే అసలు మాకు ఇలాంటి ప్రభు ఎప్పుడు దొరుకుతాడో చూస్తున్నామండి, ఈరోజు నుంచి ఇతన్ని మేము అనుసరిస్తామని అన్నారు వాడు. ఇప్పుడు వాళ్ళందరికీ రాజు అయిపోయాడు వాడు. ముందు రాజవగానే దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళాడు, దేవతల చెత కొట్టాడు, దేవతలంతా కాందిశీకులై పారిపోయారు, తలోర దేశానికి పోయారు. ఈ దిక్కుమాలిన వాడు అక్కడ తాగల, దేవతా స్త్రీలందరిలో కొంతమందినేమో భార్యలు చేసుకున్నాడు, కొందరు చెరసాల పాలు చేశాడు, మిగతా వాళ్ళు అలో లక్షణాన్ని పారిపోయారు. కొందరు శ్రీశైలంలో కూడా దాక్కున్నారు, అడవుల్లో మల్లికార్జునుడి సన్నిధానంలో అరణ్యంలో అదృశ్య రూపంలో దాక్కున్నారు, కొందరు హిమాలయాలకి పోయారు. అందువల్ల ఎన్ని దేశాలకు కడదామని ప్రయత్నించినా వీళ్ళ వల్ల కాలేదు. చివరికి తిరిగి అతిరహస్యంగా సముద్రంలో దాక్కున్నారట, సాగర గర్భంలో దాక్కున్నారు. ఇప్పుడు వాడు ఇంద్రుణ్ణి, నీ సింహాసనం మీద నేను కూర్చున్నాక నిన్ను చెరసాల పాలు చేయకుండా ఉండాలంటే కామధేనువు ఐరావతం నాకు ఇస్తావా లేదా అన్నట్ట. బాబు నేను జైల్లో ఉండలేని ఈ వయస్సులోను ఇన్నాళ్ళు హాయిగా ఇంద్రసింహాసనం మీద కూర్చుని దేవతలకి ప్రభువులై విలాసాలు అనుభవించిన నేను ఇప్పుడు జైల్లో కూర్చోవడం బాగుండదు. మొత్తం నా సామగ్రి అంతా నీదే, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం అన్నీ పట్టుకో. కావాలంటే నేను నీకు దాసుడిగైనా ఉంటాను, కానీ నన్ను మాత్రం చెరసాల్లో పెట్టద్దు అంటే ఇంద్రుడు జైల్లో పెట్టలేదు కానీ సామాన్లు లాక్కున్నాడు. ఈ విధంగా ఇంద్రియేణ ఐరావతస్తస్య భయాత్తస్మై సమర్పిత, భయంతో సమర్పించాట ఇంద్రుడు ఐరావతం వంటివి, అంతేగాని భక్తితో కాదు. కుబేరుడు వచ్చాడు, నువ్వు నన్ను అడగకుండానే ఇస్తున్నాను, నువ్వు అడిగితే నేను తడబడతాను, కాబట్టి ఎందుకు వచ్చింది, ఇదిగో నవనిధులు నీవే అన్నాడు. వరుణుడి దగ్గర గొప్ప గుర్రాలు ఉంటాయని మీకు భారతంలో చెప్పాను, ఒక చెవి తెలుపు ఒక చెవి నలుపుతో ఉండే మంచి వేగంగా వెళ్ళే గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాలన్నీ తెల్ల గుర్రాలన్నీ ఇచ్చేశాడు. సూర్యుడి దగ్గర ఒక ఉచ్చైశ్రవం అనే ఒక గుర్రం ఉన్నది. ఇది ఇంద్రలోకంలో ఉన్న ఉచ్చైశ్రవం కాకుండా సూర్యుడి దగ్గర ఒక ప్రత్యేకమైన ఉచ్చైశ్రవం అనే గుర్రం ఉంటుంది. ఆ గుర్రం కొంచెం పచ్చగా ఉంటుంది. ఆ పచ్చ గుర్రాన్ని కూడా ఈ పిచ్చాడికి ఇచ్చేశాడు. ఋషులు కూడా తమ దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చారు. ఎక్కడ ఏ వస్తువు కనపడితే ఆ వస్తువును వాడు ఎత్తుకుపోయేవాడట. మంచి వస్తువు కనపడితే వాడు ఎత్తుకుపోవటమే, బ్రిటిష్ వాడు వాడు. అందువల్ల అన్ని నెవలి వాహనాలు అవన్నీ పట్టుకుపాటు చూసారా, కోహినూరు వజ్రం ఇలాగా వీళ్ళు అన్నీ పట్టుకుపోయాడు. ఎంతెందుకు? ఏ భూదేవి, నా పరిపాలనలో దున్నకుండానే పంటలు పండాలి, అసలు గింజలు వెయ్యం మేము భూమి మీద, అయినా వరి మొదలైన నవధాన్యాలు ఇవ్వాలి, దున్నడం ఉండదు, విత్తనాలు వెయ్యడం ఉండదు, నీళ్లు పెట్టడం ఉండదు, అయినా పంట పండకపోయావా నీకు తంటాలు వస్తాయి, నిన్ను కంట కనిపెడతానని. కానీ భూదేవి వీడి కాలంలో అసలు పట్టించుకోకుండానే ఇవ్వడం మొదలు పెట్టింది. అంటే దెబ్బకి దెయ్యం దిగి వస్తుందన్నారు. మనమే రోజు అమ్మా అమ్మా అని దండం పెడితేనేమో మనకి పంట ఇవ్వదా, కానీ అమ్మవారు వీడి భయంతో మాత్రం ఏం చేసిందిట, ఆకృష్ట పచ్చాసీత్ పృథ్వీ అన్నారు. ఏ విధమైన శ్రమ లేకుండా పంటలు అందించడం మొదలుపెట్టింది. ప్రజలు కూడా ఈ రాజంటే భయం గనక పన్నులు కట్టడం మొదలెట్టారు. సూర్యుడు ఎక్కువ వేడి చూపించేవాడు కాదు. వేసవకాలం ఏంటంటే వాయిదారు కూడా అసలు మనకి ఎప్పుడు ఫిబ్రవరి నెలలో ఉందా, ఇది ఫాల్గుణ మాసంలో ఉందా? పగటిపూట బయటికి ఒక్క క్షణం అడుగు పెడితే ఆ తర్వాత ఇంట్లోకి రాలేకపోతున్నాం, కళ్ళు వేర్లు గమ్ముతున్నాయి. సూర్యుడు కూడా హడిలిపోయి ఈ తారకాసురుడి పరిపాలన కాలంలో అది వైశాఖ మాసమైనా ఒకటి, చైత్రమాసమైనా ఒకటి, ఎప్పుడు చూసినా హాయిగా కార్తీక మాసంలో ఉన్న చల్లదనం. పూర్వ కార్తీక మాసంలో ఒకటి ఉండేదిలేండి, ఆ కాలంలో చల్లదనం ఉండేది. అటువంటి చల్లదనం ఇవ్వడం మొదలుపెట్టాడు. చంద్రుడు ఎప్పుడూ కాంతినివ్వడం మొదలుపెట్టాడు. వాయుదేవుడు అనుకూలముగా హాయిగా వేచడం మొదలుపెట్టాడు. ఈ విధంగా దిక్పాలకులను, దిక్కులను, ఈ పంచభూతాలను, ప్రపంచాన్ని అదుపులో పెట్టాడు. వాడు అందరి సంపదలు లాగాడు. ఇక సుందరీముడులు దొరికారా, ఇక వాడు బతుకైపోయినట్టే. ఈ విధంగా వాడు విజృంభించి లోకాలన్నిటినీ పట్టి పీడిస్తూ ఉంటే, పాలారుస్తూ ఉంటే దేవతలంతా వణికిపోయి ఇప్పుడు మాకు దిక్కు కలుగుతుంది, ఎవడు మమ్మల్ని రక్షిస్తాడు, ఈ ప్రపంచంలో ఇక మమ్మల్ని కాపాడేవాడు లేడా లేడా అని మొరపెట్టారు. ఒకనాడు వీళ్ళంతా కలిసి ఇంద్రుడు, అగ్ని, యముడు, కుబేరుడు, నిరృతి, వరుణుడు, వాయువు, ఈశానుడు, వీళ్లతో పాటు నక్షత్ర దేవతలు, ఇంకా మహానుభావులైన ఋషులు, వశిష్ఠాదులు, విశిష్టాదులు కలిసి కట్టగట్టుకుని అదృశ్య రూపంలో బ్రహ్మలోకానికి పోయారు. బ్రహ్మదేవ, ఎవడు తపస్సు చేస్తే వాడికి ప్రత్యక్షమవుతావు, కోరిన వరాలు ఇస్తావు, ఆ వరాలు వాళ్ళకి కండకావరాలు అవుతున్నాయి. వాడు మమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉన్నారు. ఏ జాతకంలో పుట్టామో, ఏ ముహూర్తంలో పుట్టామో కానీ పట్టుమని ఒక 1000 ఏళ్ళు హాయిగా స్వర్గాన్ని పరిపాలించం మేము. ఇక భూలోకంలో ఉన్న ఋషులు గట్టిగా 4 రోజులు హాయిగా తపస్సు చేస్తే 5వ రోజు ఎవడో వస్తాడు. ఇలాంటి వాడు తయారైపోతున్నారు ప్రపంచంలో. ఏమిటి అసలు ఈ సృష్టికి అంతం లేదా, నీ దృష్టి మా మీద పడదా, పాపాత్ములకి అభివృద్ధి, ధర్మానికి గ్లాని తప్పవా అని ఏడ్చారు. వాడు తెగ ఏడ్చారు. చూడు ఈ అగ్నిని చూడు, ఎక్కువ మండడానికి వీల్లేదు అంటాడు వాడు. ఈ నివృత్తిని చూడు, మూల కూర్చో అన్నాడు. వరుణ, వరుణదేవుడి పరిస్థితి మరీ దిక్కుమాలిన పరిస్థితి. ఒక్కొక్కప్పుడు సముద్రం నుంచి కెరటం ఒడ్డుకొచ్చినా పెద్ద కెరటాలు వస్తున్నాయి జాగ్రత్త అంటున్నాడు వాడు. ఇక అంతెందుకు, ప్రత్యక్ష నారాయణుడని పిలువబడిన సూర్యుడికి గతి లేదు. ఏయ్ సూర్య, కిరణములతో విజృంభించి వేడిమి చూపించావా, నా బోడిమి చూపిస్తాను అంటున్నాడు వాడు. దాంతో సూర్యుడి వేడిమి తగ్గింది, బోడైపోయాడు. ఈ విధంగా దిక్పాలకులమంతా భయపడుతున్నాం. ఈ ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతున్నది. ఇంకా కొంతకాలం పోతే దేవతలంతా ఆత్మహత్య చేసుకోవాలి. కానీ దురదృష్టం, దేవతలకి చావు లేదు. అమరులమృతపానం మరిన వారుగుట, ఈ దేవతలంతా అమృతపానం చేయటం వల్ల అమరులయ్యారు. ఇది కూడా ప్రమాదమే. ఎందుకంటే కనీసం ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా లేని జాతి మాది. చావు లేక, బ్రతుకు లేక, గౌరవం లేక, పదవి లేక మేము ఎలా బతుకుతాం? త్వన్నో గతిశ్చ శాస్తాచ ధాత త్రాత త్వమేవహి, నువ్వు తప్ప మాకెవరు గతి? మా పాలకుడివి, మా తండ్రివి, రక్షకుడివి నువ్వు. మేమందరం ఈ తారకుడిని అగ్నిలో మాడి మసైపోకుండా రక్షించు. ఔషధాలు లేవు కనీసం, అమృతం ఏమైపోయిందో తెలియదు. విష్ణువు దగ్గరికి వెళ్ళి ఒకసారి మేము మొరపెడితే ఆయన వచ్చి విష్ణు సుదర్శన చక్రం విడిచిపెట్టాడు తారకుడి మీద. తారకుడికి సుదర్శన చక్రం తగిలి వెనక్కి వచ్చేసింది. ఎందుకంటే నువ్వు వరం ఇవ్వడం వల్ల. ఎత్ర అస్మాకం జయాశాహి హరిచక్రే సుదర్శనే ఉత్కుంఠితమభూతస్య కంఠే పుష్ప వివాత్పితం. నీ దగ్గరకు వచ్చే ముందు మేమంతా ఎవరికీ తెలియకుండా విష్ణువు దగ్గరికి వెళ్ళాం, శ్రీహరి శరణు అన్నాం. అప్పుడు శ్రీహరి మేము బతిమాలుతూ ఉంటే ఓహరి సాహరి తన చక్రాన్ని ఆ దుర్మార్గుడి మీదకి విడిచిపెట్టాడు. ఆ చక్రం విచిత్రంగా వాడి కంఠానికి తగిలి కంఠే పుష్పం ఇవర్పితం, కంఠంలో పుష్పమాలలాగా మారిపోయి వెనక్కి తిరిగి వచ్చింది. అప్పుడు శ్రీహరి నవ్వి, బ్రహ్మ ఇచ్చిన వరాలు ఇవి, బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చను కర్మ, ఈ కర్మ దుష్కర్మ నా పుట బ్రహ్మ విష్ణుల తరమ. ఈ దుర్మార్గుడికి బ్రహ్మగారు వరాలు ఇచ్చాడు, దానివల్ల ఈ కర్మ వచ్చి పడింది, ఈ దుష్కర్మ అప్పుడు నా వల్ల కాదు, మీరు వెళ్ళి ఆ బ్రహ్మనే పట్టుకున్నానట, అందుకని మేము నీ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు వాడిని ఎలా సంహరించాలడు? కానీ బ్రహ్మగారు నవ్వి అన్నట్ట, ఆయన సొమ్మెం పోయింది, వరాలు ఇచ్చేస్తాడు, ఆయన జోలికి ఎవరు రారు, అందుకని నవ్వుకుని ప్రహస్య నవ్వి ఇలా అన్నట్ట. దేవతలారా కంగారు పడకండి. మీరు ఇందాకేమన్నారు? మేము ఎప్పుడు దుఃఖాలు పాలవుతున్నాం అన్నారు. ఎందుకు దుఃఖాలు మీకు వస్తున్నాయో మీకు ఇంకా తెలియదా? మీరు చేసిన పాతకర్మలు. ఈ ఇంద్రుడు తిన్నగా ఉండక దితి దగ్గరికి వెళ్ళి కడుపులో దేరి పిండాన్ని ముక్కలు ముక్కలుగా కొడితే ఆవిడ గొళ్ళు మండదని, ఇలా మీరు ఎన్నో పనులు, పిచ్చి పనులు చాలా చేశారు. హిరణ్యకశిపుడు తపస్సుకు పోయినప్పుడు మీరు మాట్లాడకుండా ఊరుకుంటే మీకు సమస్య వచ్చేది కాదు. వాడు అలా తపస్సుకి వెళ్ళగానే వాడు చచ్చాడు అనుకుని లీలావతిని, గర్భవతిని ఎత్తుకుపోయాడు ఇంద్రుడు. అప్పుడేమైంది, రాక్షసులకి క్రోధం పెరుగుతోంది. కాబట్టి కొన్ని విషయాల్లో మీ దేవతలు చేసిన పాపాలు చాలా ఉన్నాయి, అవే ఇప్పుడు ఈ దుఃఖ రూపంలో అనుభవిస్తున్నారు. ఎంత గొప్పవాడైనా తాను చేసుకున్న మహాపాతకమును అనుభవించి తీరక తప్పదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచైనా చెడ్డైనా తాను చేసుకున్న ఫలితం ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు, అలాగే మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వీడిని నేను ఏం చేయలేను. కారణం ఏంటంటే నేను ఇచ్చాను వరాలు, తీసుకోలేను. విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తువ సాంప్రతం అంటాడు 22వ శ్లోకంలో. తన చేత్తో పెంచిన విషవృక్షాన్ని కూడా చంపలేట జీవి. దొడ్లో పనికిమాలిన చెట్టు ఒక ప్రమాదకరమైన చెట్టు వచ్చిందండి, అది వాడు పొరపాటును పెంచాట. పెంచాక ఆ విషవృక్షాన్ని చూస్తూ చూస్తూ నరకలేడు. అంటే నేను చెప్పేది మంచివాళ్ళ తనలేండి. ఇప్పుడు ఇంట్లో చెట్లు ఎవరు వచ్చుతున్నాడు, చెట్లు అరిగిపారాయని అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లు తప్ప అసలు చెట్టు అనేది ఒకటి ఉందిట అనే స్థితికి తీసుకొస్తున్నాం. కానీ పూర్వం చెట్టు నాటితే అంత తేలిగ్గా నరికేవారు కాదు. పరమ పాపాత్ముడైన పుత్రుణ్ణి చంపుకుంటారా ఎవరైనా? ఈ తారకుడు నా భక్తుడు, వాడికి వరాలు ఇచ్చాను, ఆ వరాలు వెనక్కి తీసుకునే అర్హత అధికారం కూడా లేవు నాకు. ఇప్పుడు నేను చేయగలిగేది ఒకటే, మీకు మంచి సలహా ఇస్తాను. మేము త్రిమూర్తులను కూడా వాడిని చంపలేం కనుక చంపేవాడిని చూపిస్తాం. ఈ తారకుడు అజ్ఞానంతో రుద్రవీర్య సముద్భవుడైన పుత్రుడి వల్ల తప్ప ఇంకెవరి వల్ల మరణం లేకుండా వరం కరుణించమన్నాడు. నేను తథాస్తు అన్నాను. వాడి దృష్టిలో రుద్రపుత్రుడు పుట్టడని, కానీ పుడతాడని వాడికి తెలియదు. ఎన్ని వరాలు ఇచ్చినా నేను వాడి చావడానికి పనికొచ్చే ఒక వరం అట్టే పెట్టుకుంటాను నా దగ్గర. ఇప్పుడు మీరు చేయవలసిన పని మహావేగంగా మీ ప్రయత్నాలన్నీ చేసి ఉమా శివుల పెళ్ళి అయ్యేలా చూడండి, శివపార్వతుల కళ్యాణం అయ్యేలా చూడండి. శివుడా కఠోర నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు, పార్వతి ఆయనకి సేవ చేస్తుంది, ఆయన కళ్ళు విప్పేవాడిని చూడడం. కానీ వాళ్ళిద్దరికీ ప్రేమ పెరిగేలాగా పెళ్ళి అయ్యేలా చూడండి. వివాహం అయ్యిందా, శీఘ్రకాలంలోనే ఊర్ధ్వరేతస్కుడైన శంభుడు మనకి ఒక బిడ్డని ప్రసాదిస్తాడు. హిమవత్పుత్రిక పార్వతి జగన్మాత శివుణ్ణి ఆకర్షించే పరమ సౌందర్యంతో ఉంది. ఆ సౌందర్యం చాలా గొప్పది, కానీ ఆ సౌందర్యాన్ని ఇతరులు చూస్తే హడిలి పారిపోతారు. ఒక్క జగన్మాత యొక్క సౌందర్యాన్ని కాంక్షించేవాడు జగన్నాయకుడైన విశ్వనాథుడు అక్కడే. మహేశ్వరుడు ఆమెను కోరుకోవడం లేదు, ఆమె అతన్నే భర్తగా కోరుకొని సేవ చేస్తోంది. ఇప్పుడు మీరిద్దరూ అంటే ఈ దేవతలు మరియు ఋషులు కలిసి విశ్వప్రయత్నం చేసి విశ్వనాథుడి మనస్సు మరల్చి విశ్వదేవి యొక్క కళ్యాణం జరిగేలా చూడండి. ఈ కళ్యాణం మీ కళ్యాణమే కాకుండా లోక కళ్యాణం అవుతుంది. ఈలోపు నేను మీకు ఉపకారం చేస్తాను. ఏమిటో ఉపకారం? తారకాసురుడు స్వర్గాన్ని లాక్కున్నాడే, ఆ స్వర్గం అందాక వాడి దగ్గర నుంచి బతిమాలు తీసుకుని ఇంద్రుడికి ఇప్పిస్తాను. మీరు వెళ్ళండి, మీ పని మీరు చూసుకోండి, శివ కళ్యాణం జరపండి, మీ కళ్యాణం నేను చూస్తాను, క్షవర కళ్యాణం లేకుండా అని బ్రహ్మ అక్కడ అదృశ్యమై తారకాసురుడి దగ్గరికి వచ్చాడు. తారకాసురుడు ఒక క్షణం తెల్లబోయాడు. మహానుభావ బ్రహ్మదేవ, పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా, కాకితో కబురు పెడితే వచ్చేవాడిని, నువ్వు ఎందుకు వచ్చేవంటే కాకులు దొరకట్లేదు బ్రహ్మలోకంలో, అందుకని నేనే వచ్చాను. ఈ స్వర్గం ఏం గొప్ప స్వర్గం ఇది, ఇందులో తేజస్ ఏమీ లేదు, రెప్పపాటు లేని దేవతలు పరిపాలించుకునే స్వర్గం. ఈ పిచ్చి స్వర్గం మీద వ్యామోహంతో నువ్వు దేవతల్ని చావగొట్టి లాక్కున్నావు. అసలు వీరుడివి, వీరుడెప్పుడు వీరులైన మానవుల్ని జయించాలి. మానవుల దగ్గర మొండి పుట్టుదల ఉంటుంది, వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకా పని అంత తేలిగ్గా వదలరు. అందువల్ల నువ్వు భూలోకానికి పోయి భూలోకంలో ఉన్న గొప్ప గొప్ప సంపదలన్నీ పొందు, వాళ్ళని పరిపాలించాలి. భూమి మీదకి దేవతల్ని రప్పించుకోవాలి, భూమి మీదకి పాతాళవాసుల్ని రప్పించుకోవాలి, కానీ స్వర్గంలో కూర్చుంటే నీ పరాక్రమం ఎవడికి తెలుస్తుంది? కాబట్టి నువ్వేం చేస్తావు, స్వర్గాన్ని ఇంద్రుడికి బారి, నేను నీకు ఇచ్చిన వరం చాలా గొప్పది, ఈ పనికి మాలిన స్వర్గం ఎందుకు నీకు? కాబట్టి ఏం చేస్తావు, మయా స్వర్గరాజ్యత దత్త నహ, నీకు స్వర్గం ఇవ్వబడలేదు కనుక స్వర్గం వదిలే. దేవతల లోకాల్లో కంటే ఉన్న సుఖాలన్నీ భూలోకంలో ఉన్నాయి కనుక వాటిని అనుభవించు. భూలోకంలో ఎంతో హాయి ఉంటుంది. అసలు మానవ స్త్రీలలో సౌందర్యమణులు ఉంటారు, మానవ లోకంలో మంచి మంచి పిండి వంటలు ఉంటాయి. స్వర్గంలో ఎప్పుడు చూసినా దిక్కుమాలిన అమృతమే. అదే భూలోకానికి వెళ్ళాం అనుకో, ఒక్కో రోజు పులిహార, ఒక్కో రోజు ఉలవలు ఉడకబెట్టి సాయంకాలం పద్మాకర్ గారి పురాణం వేగ పెడతారు, అవి ఎంత బాగుంటాయో. ఒక్కోసారి చక్కెర పొంగల్ చేస్తారు, ఒక్కోసారి ఏ డాల్డా కొబ్బరి లేనటువంటి పిండి వంటలు పెడతారు. అరటి పళ్ళు ఉంటాయి, మామిడి పళ్ళు ఉంటాయి, పరుపులు వేసుకు పడుకోవచ్చు. ఇలా తెగ వర్ణించేశాడు అండి. భూలోకాన్ని వర్ణించి వీడి మనస్సు మార్చడం కోసం భూమి గొప్పతనం చెప్పగా, నువ్వు చెప్పింది నిజమే, ఈ పనికి వాళ్ళ స్వర్గం నాకు నచ్చలేదు అని ఇంద్రుడిని పిలిచి, స్వర్గం నీకు ఇచ్చాను కానీ నువ్వు నేను ఎలా చెబితే అలా నడుచుకో అని అతను వదిలేసి భూలోకానికి వచ్చేశాడు. భూలోకంలో ఉన్నటువంటి జీవులందరినీ పిలిచాడు. ఈరోజు నుంచి నేను శోణితపురాన్ని పరిపాలిస్తాను, శోణితపురం రాజధానిగా చేసుకుని భూమండలాన్ని పరిపాలిస్తాను, అందరూ వచ్చి నాకు కప్పాలు కట్టండి, తరచుగా వచ్చి దండాలు పెట్టండి, లేదా మీకు దండం పెట్టని వాడికి అరదండం వేయిస్తాను అని హెచ్చరించాడు. మొత్తం మీద బ్రహ్మధర్మమానని ఇంద్రాది దేవతలకి స్వర్గం తిరిగి దక్కింది, పాతాళవాసులకి పాతాళం దక్కింది, భూమి మాత్రం అసురుడి వశం అయ్యింది. ఈ దుర్మార్గుడు స్వర్గం విడిచిపెట్టగానే ఇంద్రుడు స్వర్గాన్ని మళ్ళీ పరిపాలించుకుంటూ ఒక్కసారి మన్మథ అని పిలిచాడు. మన్మధుడు వసంతుడితో తన భార్య రతీదేవితో వచ్చాడు. మన్మధుడు అప్పటికి మంచి అహంకారంలో ఉన్నాడు, నితపూర్వం చెప్పుకున్నాక ఎవరినైనా నేను నా బాణంతో పడగొట్టేస్తాననేటటువంటి దురహంకారంతో ఉన్నాడు. వాడిని పిలిచి, మన్మథ, ఈ మధ్యన నేను దీనుండి అయిపోయాను, నువ్వు దీననాథుడివి, రక్షించన్నట్ట. మన్మధుడు ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు ఎప్పుడు అలా పలకడు, అంత దైన్యంతో పలకడు. ఇంద్రుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ లోపల ఉన్న అహంకారం అంత తేలిగ్గా పోదు. ఇప్పుడు నిరహంకారి అయి దుఃఖంతో నా బాధ్యత, నా రక్షణ, కర్తవ్యం నీవి అంటున్నాడు. అందుకని ఆశ్చర్యపోయి, కిం కార్యం తే సముత్పన్నం స్మృతోహంకేన హేతునా, ఏం పని మీద పిలిచావు? అయినా నువ్వు ఆజ్ఞాపిస్తే నీ పని ఎప్పుడన్నా నేను చేయకుండా ఉన్నానా? నువ్వు కోరుకో, ఏదన్నా చేస్తాను అనగానే, నువ్వు నా మిత్రుడివి, ఉత్తముడివి, అందుకే దీనుడనై నేను పలుకుతున్నా, నువ్వు మాత్రం నాకు గౌరవమే ఇస్తూ నీ పని చేసి పెడతానంటున్నావు. నీలాంటి మంచి మిత్రుడు దొరకబట్టే నేను ఎన్నో పనులు చేస్తున్నాను. శభాషణి మెచ్చుకున్నాడు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో చెబుతాను. నా కర్తవ్యం, నీ కర్తవ్యం, నాకేమో అవశ్యమైనటువంటి పని, నీకు అవశ్యం కాకపోయినా కీర్తిని పెంచే పని. ఇంతకాలం నువ్వు ఎన్నో గొప్ప పనులు చేసావు కానీ గొప్ప పని మాత్రం చేయలేదు. మీ నాన్నగారు బ్రహ్మంతటి వాణ్ణి కాముకుని చేసావు కానీ శివుడిని కాముకుని చేయగలిగావా? చేయలేకపోయావు. ఇప్పుడు శివుడు అంతటి వాడిని బుట్టలో వేసుకునే అవకాశం నీకు ఇస్తున్నాను అనగానే ఒక్క క్షణం గుండె జల్లు మందంటో ఈ మన్మధుడికి. ఓరి నాయనో, అసలు నువ్వు ఎంత పొగుడుతున్నప్పుడే లోపల అనుమానించాలి అనుకున్నాడు ఆయన. ఎప్పుడైనా ఎవరైనా మన దగ్గరకు వచ్చి తెగ పొగిడేశారంటే కొంచెం అనుమానించాలి. నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, మహానుభావుడు అన్నాడా, మనం లొంగిపోయి ఏం కావాలని అడిగామా? ఆ తర్వాత వాడు ఏం అడుగుతాడో తెలియదు. అయినా పాపం తప్పదు కదా. మిత్రమా, ఏమిటన్నో మళ్ళీ చెప్పు, వివరంగా చెప్పు, శివుడు అంటున్నావేమిటి, నాకేం సరిగ్గా అర్థం కాలేదన్నట్ట. పూర్తిగా చెబుతా విను. నువ్వెవరివి? నా మిత్రుడివి. అసలు నువ్వెందుకు పుట్టావు? ప్రజలకు హితం చేకూర్చడానికి. ప్రజాహితం కోసం ఇంద్రుడు, ప్రజాహితం కోసమే మన్మధుడు, ప్రజాహితం కోసమే ఈ దేవతలు, దిక్పాలకులు అందరూ ఉన్నారు. ప్రజాహితం చేసేవాళ్ళంతా నాకు ప్రీతిపాత్రుడు. అలాంటి ప్రీతిపాత్రుల్లో నువ్వు ఉత్తమ పాత్రుడివి, పైగా మిత్రుడివి. అందుకని నీకు ఉన్న విషయం చెబుతాను. కాలప్రభావం వల్ల నాకు దుఃఖం వచ్చింది. అది నా అసమర్థత కాదు, అవతల వాడి సమర్థత కాదు. ఈ దుఃఖం ఎందుకు వచ్చిందో చెప్తున్నాడు ఆయన. అంటే మళ్ళీ అక్కడ తన తను తగ్గించుకోకూడదు కదా, నా కర్మ గాలింది అనకుండా. మమ దుఃఖం సముత్పన్నమ సాధ్యం చాపి కాలజం. కాలం వల్ల నాకు ఒక భయంకరమైన ఆపద వచ్చింది. కాలోహి దురతిక్రమ అని శాస్త్రం. కాలం ఎవరూ దాటలేం. కాలం వల్ల సుఖం వస్తుంది, కాలం వల్లే దుఃఖం వస్తుంది, కాలం వల్ల కీర్తి వస్తుంది, కాలం వల్ల అపకీర్తి వస్తుంది, కాలం వల్ల మరణం వస్తుంది, జన్మ వస్తాయి. అలాంటి కాలచక్రం నన్ను పట్టుకున్నది, దానివల్ల దుఃఖం వచ్చింది. ఈ మధ్యకాలంలో పరమ దుర్మార్గుడు తారకాసురుడు అనేవాడు మమ్మల్ని అందరినీ పట్టి పీడించి పాలార్చి ఏడిపిస్తున్నాడు, మేము ఓర్చుకోలేకపోతున్నాం. వాడు చావాలంటే శివపార్వతులు కళ్యాణం అవ్వాలి, కుమారస్వామి వారు పుట్టాలి. పుట్టాలంటే శివుడికి పార్వతికి పెళ్ళవ్వాలి. పెళ్ళవ్వాలంటే అది కుదరడంలా. శివుడేమో కళ్ళు మూసుకుని కఠోర నిష్ఠతో తపస్సు చేస్తున్నాడు, పార్వతి ముఖం చూడడం. పార్వతి ఏమో ఆయన బుట్టలో వేసుకోలేకపోతుంది. ఇప్పుడు పార్వతి పుట్టలో శివుడు పడేటట్టు చెయ్యాలి, పార్వతి పొట్టలో కుమారస్వామి పడేలా చెయ్యాలి. ఈ పని నీది.
ఆ పని నువ్వే చేయగలవు. నీ దగ్గర అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే ఐదు మంచి బాణములు ఉన్నాయి, పుష్పబాణాలు. ఈ పుష్పబాణాలు ఎవరి మీద వేసినా వాడు కాముకుడైపోతాడు, మహానుభావుడు కూడా, యోగి కూడా భోగి అయిపోతాడు. కాముకుడిని చేసే శక్తి నీకు ఉన్నట్టుగా ఎవరికీ లేదు. నువ్వు వెంటనే వెళ్ళు, నీ బాణాలు, ఆ బాణాల లక్షణాలు వాటన్నిటినీ గుప్పించు, శివుడి మనస్సులో కామం పుట్టించు, శివపార్వతుల కళ్యాణం జరిపించు, లోక కళ్యాణం అవుతుంది దానివల్ల. అనగానే కాముడు ఇంత పొగడగానే కొంత లొంగిపోయాడు. నువ్వు తప్పింకెవరు ఈ పని చేయలేరు, నువ్వు తలుచుకుంటే శివుడు కూడా భ్రష్టుడు అవుతాడు అనగానే, నువ్వు అన్నది నిజమే సుమా, అసలు నా శక్తి నాకే తెలియదు, అంత గొప్ప శక్తి నాది. పైగా నువ్వు కష్టంలో ఉండి ఉపకారం చేయమంటున్నావు. నేను కష్టములో ఉన్నాను ఉపకారం చెయ్యమని ఏ మిత్రుడు అడిగినా ఆ మిత్రుడికి సహకారం చేయటం మరొక మిత్రుడి లక్షణం. అధికమైన మాటలు ఎందుకు, నా శక్తి నాకు తెలుసు, నేను ఇప్పుడే బయలుదేరతాను. శృంగారం నాకు సేనాధ్యక్షుడు, హావభావం నా సైనికులు, నా బాణాలు పుష్పబాణాలు, అవి రోచనం, హర్షణం, శోషణం అనే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇక ఈ ఐదు బాణములతోటి శివుణ్ణి క్షణంలో కాముకొండి చేస్తాను, పార్వతి కరగ్రహణం చేసేలా చేస్తాను, ఆ తద్వారా కుమారు జననమయ్యేలా చేస్తాను. పార్వతీ కరగ్రహణం, కుమార జననం, తద్వారా నీకున్న తారకాసుర భయ విదూరం, ఇవన్నీ నా కర్తవ్యాలు. ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ ఉంటే పక్క నుంచి రతీదేవి భర్తగా చేయగట్టినప్పుడు గిల్లింది. అప్పుడప్పుడు భార్యలు భర్త పక్క నుండి ఏం చేస్తారంటే, వీడు ఏమన్నా తొందరపడి మాటిస్తాడేమన్నా గిల్లు గిల్లుతారు, వీడు పట్టించుకోరు వచ్చింది తెప్పలు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి. అందుకే భార్యాభర్తలు కొంతమంది ఐకమత్యంతో ఉపన్యాసంలో పక్క పక్కనే కూర్చుంటారేమో కూడా. ఈ భర్త గారు తొందరపడిపోయి ఓ 100,000 రూపాయలు డొనేషన్ ఇద్దామంటే భార్య పక్కన చాలా గిల్లుతుంది అనమాట. కొంప మునిగిపోతుంది, లక్షిస్తే మనం భిక్ష ఎత్తుకోవాలి, 10,000 రూపాయలు ఉంటుంది అనమాట, లేకపోతే ప్రమాదం ఉంటుంది. ఏదైతేనే అప్పుడప్పుడు వీడు తొందరపడుతూ ఉన్నప్పుడు రక్షించవలసిన బాధ్యత మరి భార్యదే కదా. అందుకని ఆవిడ ఏమందంటే ఇలా గిల్లింది. ఏమిటన్నాడు అన్నాడు, సైగ చేసింది ఆవిడ. ఏమని ఏమండోయ్, ఆ ఇంద్రుడు ఏదో ముఖస్థుతి చేస్తున్నాడని రెచ్చిపోయి శివుడి మీద బాణం వేస్తే ఆ బాణం వెనక్కి వస్తే శివుడు ఎలా ఉన్నా రెచ్చిపోతే మనం చచ్చిపోతామేమో చూడండి అని సైగతో చెప్పిందిట. ఆ సైగకి అర్థమైపోయింది. ప్రేమగా కంగారు పడకపోయే రతి, ఆ మాత్రం మతి లేకుండా నేను ఏమైనా మాటిస్తానా, మన అతీగతి చూసుకునేందుకు మా నాన్నగారు ఉన్నారులే అన్నట్ట. పాపం రతీదేవి ఎప్పుడు భర్తకి ఎదురు చెప్పదు, ఆయన కూడా ఆవిడ మాట కాదండు, గొప్ప ఆదర్శ దంపతులు అని చెప్పుకున్నాం కదా. సరేనంది. ఇంద్రుడికి మాత్రం ధైర్యం వచ్చింది, అమ్మాయ్యా ఇక నా పని అయిపోయినట్టే అనుకున్నట్ట. నీ పని అయిపోయింది, నా పని అయిపోయింది అన్నాడు ఈయన. ఈయన పని అయిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు కాముడు విజృంభించాడు, గర్వితుడయ్యాడు. అందుకే ఇక్కడ ప్రత్యేక తత్రగత్వ స్మరో గర్వీ శివమాయా విమోహిత, శివమాయ వల్ల విమోహితుడై గర్వంతో శివుణ్ణి ఏమైనా సంసారిణి చేస్తాననుకున్నాడు. ముందుగా భార్యతో పాటు భూలోకానికి వచ్చాడు, హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. హిమాలయ పర్వతం అంతా వాతావరణం చల్లగా ఉంది కదా, ఇలాంటి వాతావరణంలో శివుణ్ణి మార్చడం కొంచెం కష్టం అనుకుని వసంతుణ్ణి పిలిచాడు తన మిత్రుణ్ణి. ఈ ప్రాంతంలో వసంత ఋతువు వచ్చేలా చెయ్యన్నట. వెంటనే వసంతుడు ఓషధి ప్రస్థంలో మహేశ్వరుడు తపస్సు చేస్తున్న ప్రాంతంలో ముందు తన ఋతు ప్రభావం చూపించాడు. వసంత ఋతువు అంటే ఎలా ఉంటుంది, ఓ పక్కన మల్లె తీగలు మల్లె పువ్వులు పుష్పిస్తున్నాయి, మరో పక్కన మామిడి చెట్లకు పూతలు వచ్చాయి, ఇంకా అన్ని చెట్లు చివరించి పువ్వులతో ఘుమఘుమలాడిపోతున్నాయి, కోకిలలు అక్కడికి వచ్చి కుహూ కుహూ అని కమ్మగా కూస్తున్నాయి, పుష్పాణి సహకారాణామశోకవనికాసువై విరేజు సుస్మరోద్దీపకరాణి సురభీణ్యపి. ఇంకా మామిడి చెట్ల పూతలు, అశోక వృక్షాల పుష్పాలు, చెంపక పుష్పాల యొక్క మొగ్గలు, ఇవి సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. ఎక్కడ చూసినా పువ్వులు, వాటి సువాసన, వీటికి జనులు మత్తెక్కిపోతున్నారు. మన్మథ వికారం తెలియకుండానే యోగుల్లో కూడా ప్రవేశించింది. ఇంకా తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయో పక్కన. రమ్యమైపోయింది వాతావరణం, మనోహరమైపోయింది వాతావరణం. అటువంటి సమయంలో మన్మథుడు వచ్చాడు. శివుడు ఒక పెద్ద విశాలమైనటువంటి బండరాయి మీద కూర్చున్నట్ట. ఆ బండరాయి మీద కూర్చునేటప్పుడు ఆసనంగా జింక చర్మం వేసుకున్నాడు, భుజం మీద వ్యాఘ్ర చర్మాన్ని కండువాగా వేసుకున్నాడు, ఎదురుగుండా దండం కమండలం పెట్టుకున్నాడు, జపమాల చేత్తో పట్టుకున్నాడు.
రోజు ఆయనకి సేవ చేయడానికి పార్వతి వస్తుందిగా, అలాగే ఆ రోజు కూడా పార్వతీదేవి అక్కడికి వచ్చింది. పార్వతీదేవి రాగానే స్వామివారికి వినయంగా సాష్టాంగ నమస్కారం చేసింది. ఆ తర్వాత ఎదురుగుండా ఉన్న మందాకిని నదిలోంచి నీరు కమండల నిండా పట్టుకొచ్చింది. ఆ నీళ్లు ఆయన పక్కన పెట్టింది. స్వామి, ఇదిగో కమండల జలం, ఇదిగో దండం, ఇదిగో జపమాల అని ఇవన్నీ ఇచ్చింది. చూసుకున్నట్టు మన్మథుడు, అమ్మయ్య మంచి వాతావరణం సమకూరింది, జగదేక సుందరి సౌందర్య లహరి అంటే ఆవిడే, అటువంటి అమ్మవారి ఇక్కడ నిలబడింది, ఆవిడ శివుడికి సేవ చేస్తోంది, శివుడు కూడా ఎప్పుడూ లేని కొంచెం కళ్ళు విప్పాడు ఇవాళ, ఇది కూడా కలిసి వచ్చింది మనకి. ఆయన కళ్ళు మూసుకుంటే అప్పుడు మనం ఆయన ఏమీ చేయలేము, ఆయన కళ్ళు విప్పాడు కదా. ఈ కళ్ళు విప్పి పార్వతి కేసు చూస్తున్నప్పుడు బాణం కొడితే ఇక ఆయన పడు ఉంటాడు అనుకున్నట్ట. అనుకుని ఆ పక్కన ఒక మల్లె పొద ఉంటే ఆ మల్లె పొదలో దాక్కుని బాణం మాత్రం పొదలో నుంచి బయటికి వచ్చి శివుడికి తగిలేలాగా చూసుకుని ఒక కాలు ముందుకు వచ్చి ఒక కాలు వెనక్కి పెట్టి ధనుస్సు ముందుకు పెట్టి దానికి పుష్పబాణం సంధించి కూర్చున్నాడు. ఆ బాణం కూడా సూత బాణం, మామిడి పువ్వుని సంధించాడు ముందుగా ఆయన. ముందు మామిడి పుష్పాన్ని సంధించాడు. మన్మథుడు ఎప్పుడు మామిడి పువ్వు వేస్తాడు, ఈ పువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మామిడి కాస్త ఆవిడైపోతున్న తర్వాత, అందుకని ఆయన ముందు ఇది సంధించాడు. సర్వ మానవులను విమోహింపచేసి అత్యద్భుత బాణం అది. ఏవం ప్రవృత్త సురతౌ శృంగారైపి గణైస్సహ హావభావయుతస్తత్ర ప్రవివేశహరాంతికం. మన్మథుడు పక్కన విజృంభించి బాణం ఎక్కుపెట్టిన సమయంలో శృంగార రసం అని ఒక రసం ఉన్నది. ఈ రసం తన గణములతో అందమైన స్త్రీ రూపం ధరించి శివుడి దగ్గరకు వచ్చింది. రసాలు ఉన్నాయి, ఆరు రసాల్లో శృంగారం చాలా గొప్పది. నవరసాలు తర్వాత వచ్చాయి కానీ మొదట్లో ఆరే రసాలు ఉండేవి. ఈ ఆరు రసాల్లో మూడు రసాలని మళ్ళీ విభజించారు, అందుకే నవరసాలు అయ్యాయి. ఈ నవరసాలకి నాయకుడు శృంగారం, శృంగారో రసరాజ. ఈ శృంగార రసం ఒక దివ్య రూపంతో శివుడి దగ్గరకు వచ్చాడు. రసాలు కూడా రూపాలు ధరిస్తాయండో, ఈ రూపాలు మనలో చేరతాయి. హాస్యరసం అనే ఒక రసం మీలో ప్రవేశిస్తే మీరు నవ్వుతారన్నమాట. ఆ రసం ప్రవేశించలేదు అనుకోండి, కొంతమంది మొహాలు చూసారు, దిక్మాల మొహాలు, ఎన్ని జోకులు వేయడాలో బిగుసుపోయి కూర్చుంటారు. అదే మొహాలు మరి తెలియదు, అసలు వాడు నవ్వుతున్నాడో బతుకున్నాడో కూడా తెలియదు. కారణం, ఈ హాస్యరసం అనేటటువంటి రసం స్త్రీ రూపంలో వాడిలో ప్రవేశించలేదు కనుక. కొంతమందిలో శృంగార రసం ఉంటుంది, అటువంటి వాళ్ళు పురాణానికి రారు, సాయంకాలం బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళ బతుకు వాళ్ళది. ఇలా ఒక్కొక్కటిది కరుణ రసం అని కొంతమందిలో ఉంటుంది, అందుకని వాళ్ళు ఎప్పుడు చూసినా అన్నిటికీ ఏడుస్తూనే ఉంటారు, కంగారు పడుతున్నట్టుగా ఉంటారన్నమాట వాళ్ళు. ఈ కరుణ రసం వాడిలో చేరిందన్నమాట. బీభత్స రసం ఒకటి ఉంటుంది, ఇక ఆ మనుషులు చూడండి బాబు, వాడు మాట్లాడా గుండెపోటు వస్తుంది. ఆ బీభత్స రసం వాడిని పట్టుకుందనమాట, లేక అమ్మాయిని పట్టుకుందనమాట. వాళ్ళు మాట్లాడితే భయం, వాళ్ళు దగ్గరకు వస్తే భయం. అమ్మ బాబు, బీభత్స రసం ఆవహించిన ఒక సుందరీమణి నేను చూశాను, ఆవిడ సుందరి కాదు మందర. ఇలా ఈ నవరసాలు కూడా రూపములు ధరించి ఆయా వ్యక్తులు పట్టుకుంటాయన్నమాట. ఇప్పుడు శృంగార రసం రూపంతో శివుడి దగ్గరకు వచ్చాట, పట్టుకోలేకపోతున్నాడు. శివుడిని పట్టుకోవడం ఈ రసాల వల్ల అవదు. ఆయన ఈ రసాలకు అతీతమైన మహారస స్వరూపుడైన అసలు రసం ఆయన. రసము అంటే ఆనందం అని అర్థం, అందుకే పరమాత్మని రసో వయసహ, అతడు ఆనంద స్వరూపుడు అంటారు. రసములు ఆయన్ని పట్టుకోలేవు, అంత మాత్రం చేత రసాలు లేకపోతే నీరసుడా కాదు, అసలు శిశలైన రసస్వరూపుడు ఆయన. అటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనలో ఎలా ప్రవేశించడమా, నేను ప్రవేశిస్తేనే కదా ఆయనకి పార్వతి మీద ప్రేమ కలుగుతుంది, అప్పుడు పార్వతీ పరమేశ్వర కళ్యాణం అవుతుంది అని శృంగార రసం కాసు కూర్చున్నాడు. మన్మధుడు, దూరరా బాబు శృంగారం, నువ్వు దూరితే అప్పుడు శివుడి మీద నా బాణం వేస్తాను, అప్పుడు నా జీవితం బంగారం అవుతుంది అనుకున్నాడు ఆయన. ఈ శివుడిలో దుర్బలత కనిపెట్టి బాణం వెయ్యాలి. శివుడిలో దుర్బలత రావాలంటే శృంగార రసం ప్రవేశించాలి, కానీ వీడు ప్రవేశించడు శివుడిలో దుర్బలత రావడంలా. ఎలా మరి? మన్మధుడు కూడా ఒక క్షణం జంకాడు. మళ్ళీ చాలా ప్రయత్నం చేశాడు, లోపల మధ్య మధ్యలో ఓం నమశివాయ అనుకున్నట్టు ధైర్యం కోసం. ఎప్పుడైతే ఇతడు ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకున్నాడో అప్పుడు వాడు అదృష్టం పండింది. అదృష్టం దురదృష్టం ఏదో ఒకటి పండింది మొత్తం మీద. పార్వతీదేవి
అతడు లోపల లోపల శివధ్యానం చేస్తూ ఉండగా శివుడి దగ్గరకు వచ్చింది. ఇంత పూర్వం ఆవిడ దండము, కమండలము, జపమాల, జలము ఇవ్వించింది కానీ ఇంకేమీ ఇవ్వలేదు. ఇప్పుడు మన్మథుడు శృంగార రసం శివుడిలో ప్రవేశించాలి, ప్రవేశిస్తే నేను బాణం వేద్దాము, దీనికి మళ్ళీ శివుండే తలుచుకుందామని నమశివాయ అనగానే ఆవిడ మంచి పారిజాత పుష్పాలు, మల్లె పువ్వులు, ఇలాంటి ఘుమఘుమలాడేటటువంటి సువాసన కలిగినటువంటి పువ్వులతో ఒక దండ గుచ్చి పట్టుకొచ్చింది. ఆవిడ రోజు పట్టుకొస్తుంది కానీ ఇవాళ ఈ పువ్వులు ఇంకా కొంచెం ఘుమఘుమలాడుతున్నాయి. అవి కూడా నవపుష్పములట, కొత్త పువ్వులు అనమాట. కొంతమంది పువ్వులు దండ వేస్తారు మెళ్ళో వాసన, ఎందుకంటే ఏడాది క్రితం నుంచి పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్ళల్లో తడి పట్టుకొచ్చి ఆ దండ మెళ్ళో వేస్తే ఎప్పుడు తీసేద్దాం అనిపిస్తుంది. అలాంటి దండ కాకుండా నవపుష్పమాలిక, మంచి సువాసనతో ఘుమఘుమలాడిపోతున్నటువంటి పూలమాల అన్నమాట. ఆ పూలమాలలో ఉన్న సువాసన పీల్చిన వాడు మత్తెక్కిపోతాడు, చిత్తైపోతాడు, చిత్తదుని యొక్క భార్యను పడిపోతాడు. అటువంటి పూలమాల పట్టుకొచ్చిందట. జగామ శివపూజార్థం నేత్వా పుష్పాణి అనేకశ, అది రకరకాల పువ్వులు, ఒక రకం పువ్వులు కాదనమాట, అన్నీ సువాసనతో కూడిన పువ్వులే. ఈ పూలమాల శివుడిని పూజించడానికి పట్టుకొచ్చింది. కొన్నేమో శివుడి పూజకు ఉపయోగపడతాయి, కొన్ని శివుడు పూజించడానికి, శివుడు తన తానే పూజించుకోవడానికి కొన్ని పువ్వులు పెట్టుకుంటాడు, కొన్ని పువ్వులు ఆవిడ శివుడి మీద వేస్తుంది. అప్పుడు ఆ వాతావరణం ఉన్నదట, దేవతలు, దేవకవులు, బ్రహ్మాదులు ఏ జగన్మాత సౌందర్యమును సౌందర్యలహరి అనే పేరుతో వర్ణిస్తారో ఆ సౌందర్యలహరి అక్కడున్నది. అసలు సౌందర్యలహరి అంటే అమ్మే, అమ్మకి మాత్రమే భువన సుందరి, విశ్వసుందరి అని పేరు. ఎందుకని, లోకములో ఉన్న అందమంతా ముద్ద చేసిన ఆ ముద్ద అమ్మవారి కాలి గోటికి సాటి రాదు. ఎందుకంటే ఇది లౌకిక సౌందర్యం, అమ్మది అలౌకిక సౌందర్యం. అందువల్ల భువన సుందరి అంటే అమ్మే, విశ్వసుందరి అంటే అమ్మే, జగత్ సుందరి అంటే అమ్మే. అటువంటి సౌందర్యవతి అయిన సౌందర్య రాశి జగన్మాత పార్వతి శివునికి దగ్గరగా వచ్చింది. అప్పుడు ఆ సుందరీమణిని చూస్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క భావనట. ఒకడు, ఈ సుందరీమణి నిరంతరం తల్లి అయి రక్షిస్తే బాగుండనుకున్నాడు దేవతల్లో ఒకడు. ఒకడు, ఈ సుందరి ఉన్న లోకానికి వెళ్ళి ఆవిడ పాద ధూళైతే బాగుండనుకున్నాడు. ఇలా అందరూ భక్తితోటే ఆ సౌందర్యాన్ని ఆరాధించారు. రక్తితో ఆరాధించేవాడు ఎవడుంటాడు, అలా ఆరాధిస్తే చస్తాడు. ఒక్క రాక్షసులు మాత్రం ఈ సౌందర్యానికి ఆకర్షితులై ఇటువంటి సుందరి భార్య అయితే ఎంత బాగుండనుకున్నారట. రావణాసురుడు లాంటి వాడు, మహిషాసురుడు లాంటి వాడు, శుంభనిశుంభులు లాంటి వాళ్ళు అమ్మవారిని భారీగా కోరుకుంటారు. ఇదిగో తక్కిన వాళ్ళంతా మనలాంటి వాళ్ళు ఆ జగన్మాత జగదేక సుందరికి బిడ్డలం అయితే బాగుండనుకుంటారు. ఇలా అందరూ ఒక్కొక్క రకంగా ఆవిడ చూస్తున్నారట. ఆ తల్లి సౌందర్యం వర్ణించాలి అనుకున్నాడు ఆదిశేషుడు, ఆ తల్లి సౌందర్యం వర్ణించాలనుకున్నాడు బృహస్పతి, వర్ణించాలనుకున్నాడు బ్రహ్మ, ఇలా అందరూ అమ్మవారి సౌందర్యం వర్ణించాలనుకున్నారట. తత్సౌందర్యం కథం వర్ణ్యమపి వర్షశతైరపి, వందల సంవత్సరములు గడుస్తున్నాయి కానీ అమ్మవారి సౌందర్యం వర్ణించడం ఎప్పటికీ పూర్తి కాలేదట. అప్పుడు మొదలుపెట్టిన సరస్వతి అమ్మవారి జగదేక సౌందర్యం వర్ణించడం మొదలుపెట్టింది. ఎప్పుడు, మన్మథుడు బాణం వేసే టైంలో. అప్పటి నుంచి ఎప్పటిదాకా సరస్వతి దగ్గర కట్టల కట్టల కాగితాలు పెట్టుకుని గంటం పుచ్చుకుని అమ్మవారి సౌందర్యం ఇలా ఉంది అలా ఉంది అని రాస్తూనే ఉందిట. కట్టలు పూర్తవుతున్నాయి కానీ ఆ సౌందర్య వర్ణన పూర్తి కాల. అంటే ఎన్నేళ్ళైనా ఎన్ని యుగములు గడిచినా అమ్మవారి సౌందర్యమును ఎవరు వర్ణించలేరు. వాణియే వర్ణించలేకపోతే ఇక మనలాంటి వాళ్ళం బోణి ఏం చేయగలం. అంత మహాసౌందర్యం అది. అటువంటి సుందరి శివుడికి దగ్గరికి వెళ్ళింది. ఒక్క పరమాత్మనికి మాత్రమే ఆ సౌందర్యం నిజమైన ఆకర్షణ కలిగిస్తుంది గనక. అప్పుడే శంకరుడు ఏం చేశాడు, ధ్యానం త్యక్త్వ క్షణమవస్థిత, ఒక్క క్షణం అలా కళ్ళు విప్పాడు. అప్పటిదాకా కళ్ళు మూసుకుని జపం చేస్తున్న ఆయన ఆ పూట మనలాంటి వాళ్ళని, బాధితుల్ని అనుగ్రహించడానికి అలా కళ్ళు విప్పాడు. లేకపోతే రోజు విప్పకుండా ఈ పూట ఎందుకు విప్పాడంటే మన్మథునికి కాస్తంత షాక్ ఇవ్వడానికి, మనకి షాక్ ఇవ్వడానికి, దాంతోపాటు మన్మధునికి అనుగ్రహం కూడా ఇవ్వడానికి టక్కన కళ్ళు విప్పాడు. అమ్మయ్య అనుకున్నాడు బ్రా, ఎవరు మన్మథుడు. ఇందాకొండి నుంచి ఈ శృంగార రసం శివుడిలో ప్రవేశించలేకపోతున్నాడు. అతడు ప్రవేశించకపోతే బాణం వేయడం వ్యర్థం అనుకుంటున్నాను. ఆ సమయంలో శివుడే మార్గం చూపాడు. శివుడు అమ్మవారికే చూస్తున్నాడు. అమ్మవారికే చూస్తున్నప్పుడు ఈ శృంగార రసాలును, ఇంకో బేభత్సరసాలు నాకెందుకు, నా బాణం వేసేసానా, ఆవిడ పూర్తిగా అమ్మవారిని పట్టుకుంటాడు అనుకుని ఛిద్రం అంటే ఒక మంచి లోపం కనిపెట్టి లొసుక్ కనిపెట్టి టిక్కర బాణం వేసేశాడు. ఆ బాణం పేరు హర్షణము. హర్షణం అనే బాణం తగిలిందా, మామిడి పువ్వు అనే బాణం తగిలిందా, అప్పుడు శివుడికి లోపల ఆనందం హర్షం కలుగుతుంది, వ్యామోహం కలుగుతుంది. వెంటనే బాణం శివుడి గుండెలోకి వెళ్ళిపోయింది. ఆ బాణం తగలగానే రోజులాగే ఉన్నటువంటి పార్వతిని ఆయన చూశాడు. ఇవాళ పార్వతి అలాగే ఉంది, ఎప్పుడు అదే సౌందర్యం ఆవిడది. ఈయన రోజు చూస్తాడు కానీ పట్టించుకోవటంలా, కానీ బాణం గుండెలో వచ్చుకుందిగా, దాంతో ఒక క్షణం పులకించిపోయాడు. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేదు కదా అనుకున్నాడు. అనుకున్న యోగి మన కనుక మళ్ళీ నిగ్రహించుకున్నాడు. పోనీ నిగ్రహించుకున్నప్పుడైనా ఈ మన్మధుడు కిక్కురు మనకుండా వెళ్ళిపోతే బాగుండేది. ఈయన మళ్ళీ వెంటనే ఇంకో పుష్ప బాణం ప్రయోగించాడు. ఈ రెండోది శోషణం, అంటే మనిషిలో వికారం కలిగిస్తుంది, అతని గుండె ఎండిపోవడం మొదలుపెట్టింది, పెదవులు ఎండిపోవడం మొదలుపెట్టాయి అంటూ చూడటం మొదలుపెట్టాడు. ప్రతిదినము పార్వతి ఇలాగే వచ్చేదట, పూజ చేసేది, ఆయన ఎదుట నిలబడేది, స్త్రీ స్వభావమైన లజ్జతో ఉండేది. ఈరోజు అలాగే ఉన్నది. అయితేనే ఈరోజు మన్మధుడు వరుసగా రెండు బాణాలు ప్రయోగించాడు. ఇక్కడ రాశారండి, నిజంగా రాసిందంతా ముందు బ్రహ్మ, తర్వాత వేదవ్యాసుల ద్వారా పురాణ రూపంలో ఇచ్చాడు. ఏమనో తెలిసిన వారి పిచ్చి మన్మధుడా, నువ్వేదో బాణాలు వేస్తే నేను లొంగాననుకుంటున్నావురా, ఈ జగన్మాత ఎప్పుడూ నాలో ఉంటుంది, ఈమెను వివాహం చేసుకుంటానని బ్రహ్మకి మాట ఇచ్చా, అందుకే ఇక్కడ సస్మార బ్రహ్మ ప్రభో వరం, బ్రహ్మకిచ్చిన వరం స్మరించాడు. బ్రహ్మకిచ్చిన వరం నిలబెట్టాలి, తారకాసురవధ జరగాలి, మధ్యలో నీ ప్రయత్నము ఫలించాలి, దేవతలంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు గనక వాళ్ళ ప్రయత్నం ఫలించాలి అనుకుని ఏమి ఎరగనట్టుగా సామాన్యుడిలాగా, కిం ముఖం కిం శశాంకశ్చ కిం నేత్రే చోత్పలే చ కిం భృకుట్యౌ ధనుషీ చైతే కందర్పస్య మహాత్మనః. ఇది ముఖమా, చంద్రబింబమా, ఇవి కళ్ళ కలువ రేకుల, ఇవి కనుబొమల మన్మధుని ధనుస్స, ఇది పెదవే దొండకొండ, ఈ ముక్కు ముక్క చిలుక ముక్క ఎంత చక్కగా ఉందో, ఇది కంఠధ్వనియా, ఈవిడ కంఠధ్వని కంఠధ్వని కాదు కోకిల గీతం, ఈకి ఈమెకి నడుము ఉందా లేదా, అంత సన్నంగా ఉంది. ఏమిటో అలా అనేవారండి పూర్వం, నాకు అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు, కానీ అసలు నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉందిట. ఇంకా నడక అద్భుతం, హంసలు కూడా ఈమె నడకను చూచి నడక నేర్చుకుంటాయి. ఈమె ధరించిన పుష్పాలు వస్త్రాలు ఏమని వర్ణించను అని మన్మధుడికి వినబడేలా అనుకున్నట్ట. అప్పుడు మన్మధుడు అనుకున్నాడు, ఆహా శివుడు యోగ అనుకున్నాం, కొంచెం భోగయ్యాడు, నా బాణాలు తగిలే ఆయన కూడా బుట్టలో పడ్డాడు అనుకున్నట్ట. తర్వాత వెంటనే అక్కడతో ఆగచ్చు కదా, పైకి అనేశాడు రతికేసి తిరిగి, చూసావా రతి నాకు మతి లేదన్నావు, నాకు కాదు శివుడికి మతిపోయింది. ఇప్పుడు యతి అనుకున్న శివుడు మతి పోగొట్టుకుని సతీదేవికేసి తిరిగి వెళుతున్నాడు. నేను తలుచుకుంటే ఈ శివుణ్ణి బ్రహ్మని విష్ణువుని క్షణాలలో కాముకుండి చేసి సంసారంలో పడేస్తాను, సంసార వ్యామోహితుల్ని చేస్తాను, భ్రష్టుల్ని చేస్తాను, శిష్టుల్ని కూడా. ఏమనుకుంటున్నావా, మన్మధుడు అనుకున్నావా, ఇంకోటి అనుకున్నావా అనగానే హరుడు విన్నాడు. ఇది పార్వతి కేసు చూశాడు. పార్వతి అని అమాంతంగా ఆవిడ కొంగు పుచ్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అమ్మవారి కొంగు కూడా జారింది, కొంగు పట్టుకున్నాడు, పదే పదే మోహం పొందాడు. ఒక్క క్షణకాలం పార్వతిని ఆదరించిన ఆయన టక్కన మళ్ళీ వైరాగ్యం ప్రదర్శించాడు. నిజానికి ఆయనకి ఏ వ్యామోహం లేదు. ఇప్పుడు ఇంత వర్ణించడం అవసరమా అంటే లోకానికి తెలియాలి కాబట్టి వర్ణించాడు తప్ప పరమాత్మనికి వ్యామోహం ఏంటి, ఆయన అన్నిటికీ అతీతుడు, సృష్టి తానే కదండి, ఇంక సృష్టిలో ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు, అమ్మ తానే అయ్యా తానే. అయినా లోకశ్రేయస్సు కోసం ఒక్క క్షణం వికారం నటించి అంతలోనే టక్కన వైరాగ్యం ప్రదర్శించాడు, మహావైరాగ్యం ప్రదర్శించాట. సువిరక్త, విరక్త కాదు సువిరక్త, మంచి వైరాగ్యం ప్రదర్శించాడు. ఏమి విచిత్రం ఇది, ఏనాడు ఎప్పుడు వ్యామోహం పొందని నేను ఎన్నాళ్లుగా నా ఎదురుగుండా నిలబడి తపస్సు చేసుకుంటున్న నన్ను ఆకర్షించడానికి పార్వతీదేవి చేస్తున్న ప్రయత్నాలు పట్టించుకొని నేనేమి ఆవిడ కొంగు పుచ్చుకుని లాగాలనుకోవడం ఏమిటి, ఏదో ప్రయోగం జరిగింది అనుకున్నట్ట. అనుకుని ఎవడు నా మనస్సు మరలుస్తున్నది, ఎవడు నా మీదే వ్యామోహ బాణాలు వేస్తున్నది అని అటు ఇటు చూశాడు. అంటే ఆయనకి తెలియదా మన్మథుడు ఎక్కడున్నాడు? అయినా దేవతలు ఈయన్ని పరిశీలిస్తున్నారు కనుక ఈ దేవతలకు కూడా మోహం కలిగించడానికి, అందరికీ బుద్ధి మరల్చడానికి సామాన్యుడు లేక ఎవరు ఎవరు నా మీద అటు ఇటు బాణం వేస్తున్నది. ఆయన అటు ఇటు చూశాడు. ఇప్పుడు ఆయన అటు ఇటు చూసి పరమ పవిత్రమైన ఈశ్వరుడి తపస్సుకి విఘ్నం కలగజేసిన వాడెవడు, నా మనస్సులో వికారం కలిగించిన దుష్టుడెవడు, ఈ స్త్రీని చూచి నేను ఇలా వ్యామోహితుండవడానికి గల కారణమేమి అనుకున్నాడు పరమేశ్వరుడు. సరిగ్గా అదే సమయంలో మన్మథుడు ఈ రెండు బాణాలు సరిపోయినట్టున్నాయి శివుడికి, మూడో బాణం కూడా కొడితే మూడు వస్తుందేమో అనుకుని మూడో బాణాలు ఎక్కుపెట్టాట. వెంటనే దానికి అమోఘాస్త్రం అని పేరు. ఆ అమోఘాస్త్రాన్ని చూచాడు ఈశ్వరుడు, పళ్ళు పటపట కొరికాడు, అగ్రహోదగ్రుడైపోయాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధి అష్టాంగ యోగ నిష్ఠాగరిష్ఠుండైన నాకు ఎదురుగా నిలబడి నా మీదే పుష్పబాణ ప్రయోగం చేస్తావా, నీ భార్య కళ్ళల్లోంచి బాష్పబాణాలు వచ్చేలా చేస్తాను అని ఆయన ఏదో అనబోతూ ఉండగానే దేవతలు ఉనికిపోయారండి. వెంటనే వచ్చేశారు. ప్రభు పరమేశ్వర కరుణామూర్తి అవ్యాజ కరుణామూర్తి, ఈ మన్మథుడు తప్పేమి లేదు, మేమే పంపాం, నీ వల్ల లోకాలన్నీ బాగుపడాలి తప్ప ఎవరూ నాశనం కాకూడదు, లోక శ్రేయస్సు కోసం మీరిద్దరూ దంపతులు అవుతారనే ఉద్దేశంతో తారకాసుర వధ జరుగుతుందని ఈ మన్మథుడిని రెచ్చగొట్టి పంపాం, అది నీకు ఆగ్రహం కలిగించినట్టుంది, రక్షించు రక్షించు అంటున్నారట వాళ్ళు. దేవతలు స్తోత్రం చేస్తూనే ఉన్నారు. ఈలోపే అప్పటికే శివుడికి ఆగ్రహం పెరిగిపోయింది, ఆగ్రహం ఆవేశమైపోయింది. దాంతో ఆయన మూడవ కన్ను తెరుచుకుంది. దానికి గల కారణం మన్మథుడు శరణాగతి పొందకుండా అహంకరించడమే. ఓ బాణం వేశాడు, మళ్ళీ రెండో బాణం వేశాడు, రతీదేవికి తిరిగాడు, శివుణ్ణి మతిపోగొట్టుకునేలా చేస్తానన్నాడు. ఈ పిచ్చబాగుడంతా శివుడికి వినపడదు, మరి మాట్లాడకుండా ఉంటే బాగుండేది, శరణాగతి బదులుగా వాగుడు ఎక్కువైంది. అందుకే మహాత్ములకి ఎక్కువ కోపం తెప్పించకూడదు, వాళ్ళకి ఒకసారి కోపం వస్తే ఆ కోపం అంత తేలిక తగ్గదు. మరి అప్పుడు అద్భుత దృశ్యం ఆవిర్భావం అయ్యింది. శివుడి కన్ను బాగా విచ్చుకుంది, అందులో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకొచ్చే ప్రపంచ ప్రళయ కాలములో లోకములన్నిటినీ భస్మం చేసే అగ్ని పుట్టింది. లలాట మధ్యగా తస్మాత్ సవహ్నిర్ ద్రుత సంభవః జజ్వాలవోర్ధ శిఖోదత్తః ప్రళయాగ్ని సమప్రభః. ప్రళయకాలపు అగ్నితో సమానమైన, సంవర్తాగ్నితో సమానమైన భయంకర అగ్ని ఈశ్వరుడు తృతీయ నేత్రం నుంచి తార్చ్య నేత్రం నుంచి పుట్టుకొచ్చింది. ఈ తార్తీయ నేత్రం నుంచి మూడవ నేత్రం నుంచి పుట్టిన అగ్ని భీకరమైన అగ్నిజ్వాలలు కమ్ముతూ పొగలు కమ్ముతూ క్షణంలో వచ్చింది. ఎక్కువసేపట్లా మహావేగముగా ఒకే ఒక క్షణకాలంలో లిప్తకాలంలో మన్మథుని దగ్గరకు వచ్చింది. మన్మథుని పట్టుకోగానే వాడు పైకి లేచి డామని కింద పడ్డాడు, పడుతూ ఉండగానే బూడిదైపోయాడు. ఓ పక్కన దేవతలు క్షమ్యతాం క్షమ్యతాం ఇది రక్షించు రక్షించు అంటున్నారు, కానీ అప్పటికే అగ్ని వాడిని భక్షించింది, వాడిని భస్మం చేసి పారేసింది. దేవతలు అయ్యో అని ఏడవడం మొదలుపెట్టారు. ఈ పాపం మనదనుకున్నారు వాళ్ళు. మనమందరం ఇంద్రాది దేవతలం, మన్మథ దేవకార్యం చెయ్యమంటే వాడు వచ్చాడు, వచ్చి రెచ్చి ఆ పని చేసి నొచ్చుకొని చచ్చిపోయాడు, బూడిదైపోయాడు అని వాళ్ళు ఏడ్చారు. పార్వతీదేవి శరీరం వివర్ణమైపోయింది. ఆవిడ ఎందుకు వివర్ణమైపోయింది ఆవిడ మనస్సు అంటే, ఇంత అందగత్తెని కొంగుపుచ్చుకుని వదిలేశాడు ఆయన. అంటే ఇప్పుడు ఆ సౌందర్యం ఏమైపోయినట్టు, ఇంతటి గొప్పవాడైన ఈశ్వరుడికి భార్య కావాలనుకున్నాను నేను, ఈశ్వరుణ్ణి నా సౌందర్యం ఆకర్షించలేదు, సంసారంలో పడబోయి ఆగిపోయాడు ఆయన. సంసారంలో పడబోయిన వాడు నా సౌందర్యమునకు ఆకర్షితుడవ్వకుండా వెనక్కి వెళ్ళాడంటే నా సంసార సౌందర్యం నిస్సారం, వ్యర్థమిది అనుకున్నది, వికారం పొందింది. భర్తని ఆకర్షించని అందం ఎందుకు అనుకుని సఖురాండ్రను వెంట పెట్టుకుని భవనానికి వెళ్ళిపోయింది. ఇక శివుడి మెడలో దండ వేయలేదు, వేద్దామనుకుని ఇలా ఉన్నవాడు వెనక్కి వెళ్ళిపోయింది. ఇక రతీదేవి హాని కింద పడిపోయింది. శివుడు మళ్ళీ కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయాడు. కానీ ఆయనకి మనస్సు చాంచల్యం అయిపోయింది. యోగాభ్యాసం మీద జపం మీద ఆయనకి మనస్సు లగ్నం అవ్వలేదు. ఇంతలోనే రతీదేవికి తెలివి వచ్చింది. దేవతలు ఏడుస్తున్నారు పై నుంచి, శివుడేమో అటు ఇటు చాంచల్యమై కదులుతున్న మనస్సుతో ఉన్నాడు, సమాధిలోకి వెళ్ళలేకపోయాడు. రతీదేవి మాత్రం కాసేపటికి తెప్పరిల్లి భర్త యొక్క భస్మాన్ని, బూడిదైపోయిన భర్త యొక్క దేహాన్ని చూచి ఏడవడం మొదలుపెట్టింది. కింకరోమి క్వగచ్చామి కింకృతం దైవతైరిహ
మత్ స్వామినం సమాహూయ నాశయామాసురుద్ధతం హాహానాథ స్మరస్వామిన్ ప్రాణప్రియ సుఖప్రద యదం తు కిమభూదత్ర హాహా ప్రియ ప్రియేతి చ. నేను ఇప్పుడు ఏం చేయను, దిక్కులేని దాన్ని అయిపోయాను. దేవతలారా, మీ స్వార్థం కోసం నా భర్తను బలి చేశారా? నా స్వామి వాళ్ళ బలాత్కారంగా మీరు పంపడం వల్ల కదా ఇక్కడికి వచ్చాడు, వచ్చి నాశనం అయిపోయాడు. మీరే నా భర్తని బలంగా తీసుకొచ్చి ఇక్కడ పారేసి గూడిచ్చేశారు అని కాసేపు ఏడుస్తుంది. నాథ, నువ్వు లేకపోతే ఎలా బతుకుతాను? ప్రాణం కంటే నువ్వు ఎక్కువ. నువ్వు లేకపోతే ఒక్క క్షణం బ్రతకలేను అని పెళ్లి సమయంలో నేను నీకు మాట ఇచ్చాను, కానీ నువ్వు చచ్చిపోయాక బతుకున్నాను నేను. అసలు నేను స్త్రీనేనా అని కాసేపు ఏడుస్తుంది. ప్రియ అంటుంది. ఈ విధంగా పరిపరి విధాలుగా పలవరించింది. ఈ పిచ్చలో ఏం పలవరిస్తారో తెలియదు కదా, నేను ఎంత దుర్మార్గురాల్ని. మహాకఠినాత్మలు ఓ మృగే క్షణల్ అని అనువాదం చేస్తాడు మహానుభవుడు హరవిలాసంలో శ్రీనాథుడు. నువ్వు నేను లేకపోతే క్షణం ఉండలేవు, కానీ నేను నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నువ్వు లేకపోతే బ్రతకలేను అని ఒకప్పుడు నీతో అన్నాను, కానీ నా కళ్ళ ముందు నువ్వు బూడిదై వెళ్ళిపోయావు. బూడిదైపోయినా నేను మాత్రం చావకుండా ఇంకా బతికున్నాను. ఈ స్త్రీలకి ఎంత కఠిన హృదయం ఉంటుంది, నేను నిజంగా నీకు ప్రియురాలినేనా అని ఒకసారి ఏడుస్తోంది. ఇక్కడ అద్భుతమైన అనువాదం చేశారండి శ్రీనాథులు వారు. అటు కుమార సంభవాన్ని, ఇటు శివపురాణాన్ని బాగా చదువుకున్న మహాకవి శ్రీనాథుడు. అందుకే హరవిలాసంలో ఈ ఘట్టం చాలా అద్భుతంగా వర్ణించాడు ఆయన. ప్రతికూలాచరణంబు ప్రతికూలాచరణంబు నా వలన అల్పంబైనని వందితే, ప్రతికూలాచరణంబు నీ వలన అల్పంబైన నేనందితే, కృతమొక్కడునులేని చందమిది కృతమొక్కడునులేని చందమిది లక్ష్మీపుత్ర, ఇచ్చోట నన్నతి దుఃఖాన్విత డిల్చిపోవ తగవా అధ్వాన్నపు పుట్టున. ఒక్కనాడు నీకు వ్యతిరేకంగా నేను నడుచుకున్నానా? ప్రతికూలాచరణం అంటే వ్యతిరేకంగా నడుచుకునుట, చెప్పిన మాట కాదనడం. అటువంటిది అల్పంబైన ఇంత పిసరైనా నా వలన నా వల్ల నీ వందితే, నాకు నీవంటే ప్రాణం, అందుకే నువ్వేం చెబితే చేశాను. నా వల్ల నువ్వు బతుకున్నప్పుడు వ్యతిరేకమైన మాట విన్నావా? నువ్వేం చెబితే అదే చేశాను, నీకు వ్యతిరేకంగా నేను నడుచుకోలేదు. అలాగే ఆ ప్రతికూలాచరణమే నీ వల్ల నేను పొందలేదు ఇంత కూడా, అంటే నీకు వ్యతిరేకంగా నేను, నాకు వ్యతిరేకంగా నువ్వు ఇన్నాళ్లలో ఒక్కనాడు కూడా అనుకోలేదు. భార్యాభర్తలు ఉన్నాక అంతో ఎంతో కీచులాడుకుంటారట. ఈ కీచులాట లేకుండా ఎప్పుడూ కలిసికట్టుగా ఉన్న దంపతులు మనం. దిక్కుమాలిన మూడు పిల్లలు పెళ్ళయిన దగ్గర రోజు తోసుంటా 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 అనుకోవడమే తప్ప ఐకవత్యంతో ఉండడం కష్టమని పెద్దలు అంటారు. అంటే ఆవిడ అంటుంది, నేను అనలేసమా? కానీ మనం అలాంటి వాళ్ళం కాదు, ఎప్పుడూ కలిసే ఉన్నాం. ఓ లక్ష్మీ వల్ల లక్ష్మీపుత్ర, ఇంతకు పూర్వం ఎక్కడా లేని గొప్ప దాంపత్యం ఇది. ఇక్కడ లక్ష్మీపుత్ర అనడం ఏంటంటే ఆయన బ్రహ్మపుత్రుడిగా పుట్టి తర్వాత విష్ణు కొడుకుగా పుట్టి లక్ష్మీదేవి కొడుకుగా పుట్టి మళ్ళీ తర్వాత ద్వాపరయుగంలో రుక్మిణీ పుత్రుడిగా పుట్టాడు. ఆయన చాలా జన్మలెత్తాడు. అందుకని ఓ లక్ష్మీపుత్ర విష్ణుపుత్ర, ఎక్కడైనా ఇటువంటి దాంపత్యం ఈ ప్రపంచంలో ఎవరైనా చూశారా? చూడలేదు. ఈ ఐకమత్యాన్ని, ఈ ప్రేమైక దాంపత్యాన్ని చూడలేక బ్రహ్మకు కూడా కన్ను కుట్టినట్టుంది. అందుకే నీకెంత అన్యాయం చేశాడు. ఇక్కడ నన్ను ఈ దిక్కుమాలిన కొండ మీద అండలేకుండా చేసిన ఒక్కడివి నీ దారి చూసుకుంటావా? నన్ను అతి దుఃఖాన్వితను చేసిపోతావా? నువ్వు లేకపోతే బ్రతకలేను, బ్రతకకుండా చచ్చిపోదామంటే చావు రాదు, ఇంక ఇప్పుడు నేనేం చెయ్యను అని పరిపరి విధాలుగా పలవరించింది, మహావిలపన చేసింది. దేవతలారా, విచిత్రం చూస్తున్నారా? మీరు వచ్చి నా భర్తని రక్షించరా అంటోంది. శివ, నువ్వు కరుణాస్వరూపుడు అని విన్నాను. ఆ కరుణంతా ఏమైపోయింది, ముష్కరుడు అయిపోయావు అంటుంది. ఒకసారి ఆమె ఏడుస్తూ ఉంటే వనచరులు ఏడ్చారు. కాళ్ళను కొట్టుకుంది టండోయ్, హస్తవు పాదవు తదాస్పల్య, బాబు ఆయన కాళ్ళు కొట్టుకుంటుంది, చేతులు కొట్టుకుంటుంది, కేశానత్రోటయ్యత జుట్టు పీక్కుంటుంది. దుఃఖం వచ్చినప్పుడు జుట్టు పీక్కుంటారు తల, ఇలా పీక్కుని ఏడ్చింది పాపం.
కన్నీళ్లు పెట్టుకుంది. చివరికి ఆవిడ ఏడుపు ఎంత విచిత్రమైందంటే, ఆ ఏడుపుకి భయపడి అక్కడికి వచ్చిన జింకలు, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు కూడా ఏడ్చాయట. క్రూర మృగాలు, సాధు మృగాలు అక్కడికి వచ్చి ఈవిడికి సపోర్ట్గా ఏడుస్తున్నాయట. ధర్నాలు చేసినప్పుడు అందరూ వస్తారు చూసారా. అలాగా ఈవిడ ఏడుస్తూ ధర్నా చేస్తుంటే పక్కన వచ్చి మృగాలు కూడా ఏడవడం మొదలుపెట్టాయి. అప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చారు. మహేశ్వరుణ్ణి లోపల స్మరిస్తూనే రతీదేవిని ఓదార్చారు. అమ్మ ఇంత ఏడవకు, గుండె పగిలేలా ఏడవకు, అనగా ఎంత ఏడ్చినా గుండె పగలట్లేదండి అందుకే ఆవిడ. అందుకే మనల్ని దేవతలు అన్నారమ్మా, ఈశ్వర అనుగ్రహం లేకపోతే చావు కూడా రాదు, శివాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు, ప్రస్తుతం భయపడకు, ఈ నీ భర్త యొక్క భస్మం కొంత నీ చెంగులో మూట కట్టుకో, ఆ భస్మం అంటూ ఉంటే శివుడు అతన్ని బతికించగలడు. అసలు భస్మం లేకపోతే శివుడు బతికించలేకపోవచ్చేమో, వాళ్ళ అనుమానం అది. కానీ నిజానికి శివుడు ఏ బూడిద లేకపోయినా రక్షించగలడు, అయినా వాళ్ళ నమ్మకం. కొంత బూడిద ఆయన దగ్గరికి పట్టుకెడితే ఆ బూడిదని తీసుకుని మళ్ళీ బ్రతికిస్తాడు మా నమ్మకం. నీ ప్రియుడు నీకు దక్కుతాడు, సుఖమైన దుఃఖమైన ప్రతి జీవి తాను చేసిన కర్మఫలం వల్ల పొందుతాడు. సుఖదాత న కోప్యస్తి, దుఃఖదాత న కశ్చన, పర్వోపి స్వకృతం భుంక్తే దేవాన్ సోచసి వై వృత. సుఖం దుఃఖం ఇవి ఎవరు మనకెవరు, మనం మనం చేసుకున్న కర్మఫలం అనుభవిస్తాం. నువ్వు అనవసరంగా మమ్మల్ని తిడుతున్నావు. ఈ దేవతలరా, మీరే మా ఆయన్ని ముందుకు తోశారు, రెచ్చగొట్టారు, చంపారంటున్నావే, మేము చంపలేదు. మీ ఆయన్ని బ్రహ్మగారు శపించాడు ఒకప్పుడు. ఆ కథ అంతా మీరంతా విన్నారు కనుక మీకు నేను చెప్పక్కర్లా. బ్రహ్మశాపానికి గురి, బ్రహ్మ మీద బాణం వేయడం వల్ల ఇలా చచ్చిపోయాడు ఈయన. ఇదంతా శాపానికి గురి ఆయన చేసుకున్న కర్మే ఇది అనగానే, అయితే మాత్రం మీరేగా పంపారు అందిట. అలాగే ఆవిడ మొత్తం మీద ఓదార్చి ఆవిడ వెంట పెట్టుకొని శివుడి దగ్గరకు వచ్చారు. పరమేశ్వర, ఇంత ఘోరం జరిగితే మళ్ళీ కళ్ళు మూసుకుంటావా? నువ్వు నిజంగా ఇప్పుడు తపస్సు చేయటం లేదని, మమ్మల్ని గురించి ఆలోచిస్తున్నావని మా నమ్మకం. ఒక్కసారి శరణు అంటే కరుణిస్తావు, కిరాతకుల్ని కూడా కరుణిస్తావు నువ్వు, దయతో మమ్మల్ని అనుగ్రహించు. మన్మధుడు చేసిన పని లోకోపకారమే, ఇందులో మన్మథ స్వార్థ లేదు. సుస్పష్టంగా చెప్పారు, నస్వార్థం తన్మహేశ్వర, అతని స్వార్థం లేదు, పరమార్థం తప్ప. ఆది దంపతుల్ని కలపాలి అనుకోవడం అతని తప్ప, దేవతలు ప్రార్థిస్తే వచ్చి నీ మీద బాణం వేయడం అతని తప్ప. అతని తప్పు ఒకటే, నేను శివుణ్ణి కాముకుండి చేయగలను అని గర్వించడమే. ఆ గర్వం తప్ప ఇక అతనిలో సర్వం లోకపర్వమే. ఈ రతీదేవి ఏకాకిని దుఃఖిస్తోంది. కైలాసపతిపతి ఆమెను ఓదార్చు, రక్షించు. క్రోధంతో సర్వాన్ని సంహరించకు. పైకి ఇక్కడ ఇంకో పెద్ద గొడవ వచ్చిందిట. ఆయన నుదుట ఉన్న మూడవ కన్ను తెరవగానే అందులో నుంచి వచ్చిన అగ్ని ఇటు మన్మధుణ్ణి భస్మం చేశాక లోకమంతా తిరగడం మొదలుపెట్టింది. అగ్ని అగ్ని బయటకు వచ్చింది కానీ చల్లారదు, వచ్చింది ఎప్పలు. బాంబు వేసితే ఇంక అది పేలితే ఏమైనా అయిపోతుంది. అలా అయిపోయింది ఇప్పుడు. నీ మూడవ కంటి నుంచి వచ్చిన భయంకర ప్రళయాగ్ని లోకములను కూడా దగ్ధం చేస్తుంది, ఆ అగ్నిని కూడా అదుపులో పెట్టు అనగా శివుడు కళ్ళు విప్పాడు. దేవతలారా, మునులారా, నాకు క్రోధం రాదు, వచ్చింది. వస్తే ఇక ఆ క్రోధాన్ని అదుపులో పెట్టడం ఎవడి వల్ల కాదు. అయినప్పటికీ మీరంతా నన్ను భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నారు గనక మీ అందరికీ వరమిస్తున్నాను. ఈ మన్మధుడు ప్రస్తుతానికి శరీరం లేకుండా అనంగుడు అని పిలువబడతాడు. ఆత్మరూపంతో తిరుగుతాడు, ఆత్మగానే అందరినీ పట్టుకుంటాడు, దేహం లేకుండానే సంచరిస్తాడు. భవిష్యత్తులో ద్వాపర యుగంలో శ్రీమన్నారాయణుడు కృష్ణుడు అనే పేరుతో అవతరిస్తాడు, ద్వారకానగర నిర్మాణం చేసుకుంటాడు. ఆ తర్వాత రుక్మిణిని పెళ్లి చేసుకుంటాడు. ద్వారకలో రుక్మిణి కృష్ణులకు ఈ మన్మధుడు ప్రద్యుమ్నుడు అనే పేరుతో కుమారుడుగా పుడతాడు. తదా కృష్ణస్తు రుక్మిణ్యాం కామం ఉత్పాదయిష్యతి ప్రద్యుమ్న నామ తస్యైవ భవిష్యతి న సంశయగా. ఈ కాముడు రుక్మిణి కృష్ణులకు కుమారుడై పుడతాడు. అప్పుడు అతనికి ప్రద్యుమ్నుడు అని పేరు వస్తుంది. ఆ ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి సంహరిస్తాడు. రుక్మిణి కృష్ణులకు పుట్టేవాడి చేతిలో మాత్రమే చావు ఉండాలని ఒకప్పుడు శంబరుడనేవాడు వరం కోరాడు. అప్పుడు బ్రహ్మగారు అలాంటి వరం ఇచ్చాడు, అందుకే వీడు ఇప్పుడు చచ్చాడు. భవిష్యత్తులో పుట్టబోతున్నాడు, పుట్టిన తర్వాత శంబరుణ్ణి చంపుతాడు. ఇతడు ద్వారకానగరంలో పుట్టగానే పురిటింటిలో ఉన్న పాపని శంబరాసురుడు పట్టుకుపోయి సముద్రంలో వేస్తాడు. పశ్చిమ సముద్రంలో వాడు పడగానే వాడు చేప మింగుతుంది. ఆ చేపని
మళ్ళీ శంబరాసురుడి దగ్గర ఉన్నటువంటి జాలర్లు వల వేసి పట్టుకుంటారు. శంబరాసురుడికి చేపలు అంటే చాలా ఇష్టం. రోజు వాడి బతుకు చేపలు తినడం ఇంకేం లేదు. వాడికి తిండికి చేప, మరొక పక్కనేమో పాప, ఈ రెండు పాపాలు తప్ప మరేమీ లేవు ఆ దుర్మార్గుడికి. అటువంటి ఆ దుర్మార్గుడు చేపల భక్షణ కోసం జాలరుల్ని పంపుతాడు. ఆ జాలర్లు వల వేస్తారు, ఆ వలలో చేప పడుతుంది, ఆ చేప కడుపులోనే ఈ బాలుడు ఉంటాడు. అప్పుడు ఈ రతీదేవి అక్కడే ఉండుగాక, అమ్మాయి రతి నువ్వేం బాధపడకు, నువ్వు తక్షణం శోకాన్ని విడిచిపెట్టి అలంకారం చేసుకుని శంబరాసురుడు ప్రస్తుతం సముద్రంలో ఒక నగర నిర్మాణం చేసుకున్నాడు వాడి దగ్గరికి వెళ్ళు, నీకు వంట చేసి పెడతాను అని. వాడికి వంట అంటే చాలా ఇష్టం, చేపల పులుసు అంటే బాగా ఇష్టం. చేపల కూర, చేపల వేపుడు, చేపల పులుసు, ఇంకా అన్ని చేపలే, చేపల పచ్చడి, చేపలతో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తింటేటవాడు. అందువల్ల వాడి దగ్గరికి వెళ్ళి చేపలు వండి పెడుతూ ఉంటుంది.